పదవ అధ్యాయము సాధారణ దృష్టిలో దాగి ఉండుట. చాప్టర్ 10 హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్. మానవ పతనము నుండి ఏదేని కొరకైనా తన సొంత ఉద్దేశాన్ని దేవుడు ఉజ్జీవింప చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన యొక్క దైవిక కుటుంబము మరియు మానవ కుటుంబాలతో కలిసి భూమి మీద నివాసం ఉండాలనే ప్రయత్నము దేవుడు చేస్తూనే ఉన్నాడు. దానికి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుడి అని మానవ కుటుంబాలతో సెలవిచ్చాడు. తద్వారా దేవుని యొక్క మంచి పరిపాలనను భూమి ఎందందంట విస్తరింపబడాలి అని దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు. ఈ దేవుని యొక్క మంచి పరిపాలన భూమి ఎందంతట విస్తరింపబడాలని ఎప్పుడైతే పరలోకం భూమి కలిసి ఉంటాయో, ఎక్కడైతే మానవులు దైవ వ్యక్తులతో కలిసి ఆనందిస్తారో, మరియు ఎక్కడైతే దైవ వ్యక్తులు భూమి అందు మానవులతో ఆనందించగలరో, అటువంటి స్థలముగా భూమి అంతా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అది ఎలా జరిగిందో మనకు తెలుసు. ఈ అపజయం యొక్క చరిత్ర, మానవులు పాపము చేశారు మరియు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఏదేను మూసివేయబడింది. దేవుని శత్రువైన సర్పము దేవుని సన్నిధి నుండి భూమి మీదకి, అనగా ఏ స్థలంలోనైతే మరణము పరిపాలిస్తాడో, ఎక్కడైతే జీవము నిత్యం వరకు ఉండదో ఆ స్థలము మీదకి బహిష్కరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఫలితముగా అతడు మరణమునకు ప్రభువైనాడు. మరియు తద్వారా జీవించే ప్రతి మానవునికి లభించినది ఏమిటంటే, వారు పాపము చేయుటను బట్టి పాపం యొక్క జీతము మరణము అందరికీ సంప్రాప్తమైనట్లుగా రోమాపత్రిక 6:23 మనం చదవగలం. అయితే జలప్రలయం తరువాత దేవుడు ఏదేను యొక్క లక్ష్యాన్ని నోవాహుకు మరియు అతని కుటుంబానికి తిరిగి చెప్పినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదేమనగా, తిరిగి దేవుడు తన నిబంధనను ప్రస్తావిస్తాడు, ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుడి. కానీ మానవుడు దేవుడు చెప్పినట్లుగా చేయవలసిన కార్యమునకు బదులుగా మానవులు తిరుగుబాటు చేశారు. దేవునికి విధేయులై దేవుని యొక్క జ్ఞానాన్ని మరియు పరిపాలనను అన్ని చోట్ల విస్తరింప చేయుటకు బదులుగా దేవుడే వారి దగ్గరకు దిగి రావాలని ఒక గోపురము కట్టారు. అదే బాబేలు గోపురం. మరలా దేవుడు దానికి ఒప్పుకోలేదు. అది ఒక అపజయము, మానవ అపజయము. కావున ఆయా భాషలను తారుమారు చేసి తన యొక్క దైవిక సభకు లేదా సమాజమునకు ఆయా దేశాలను పరిపాలించుటకు అప్పగించాడు. తరువాత అబ్రహాము శారాల ద్వారా ఒక నూతన మానవ కుటుంబాన్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒకసారి తన రాజ్య పరిపాలన ఉజ్జీవింపబడిన తర్వాత అబ్రహాము యొక్క సంతానం ద్వారా ఆయన తిరిగి ఆ దేశములను సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆదికాండం 12:3. చివరకు ఇది కూడా అపజయమైంది. అందుచేత తరువాత ప్రయత్నంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడు, తరువాత సీనాయి వద్దకు, తరువాత చివరికి వాగ్దాన భూమికి కూడా తీసుకుని వచ్చాడు. ఆ విషయంలో కూడా ఇశ్రాయేలీయులు అపజయం పాలైనారు. క్రమక్రమంగా దేవుడు దావీదును, తరువాత సొలొమోనును ఆయన తీసుకుని వచ్చాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సొలొమోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు ఇతర దేవతలను అనుసరించారు మరియు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మారి ప్రవేశపెట్టిన వాగ్దాన భూమి నుండి కూడా వారిని చెరలోకి పంపించాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిని పక్కన పెడితే, ఇప్పుడు మానవాళి చరిత్రను గురించి మనము ధ్యానిస్తే, ఈ చరిత్ర మానవ చరిత్ర అపజయాలతో కూడిన చరిత్ర. ఎందుకంటే మానవ పతనము నుండి మానవులు నశించిపోయిన వారుగా ఉన్నారు. మానవులందరూ దేవుని నుండి విడిపోయిన వారుగా మరియు పరిపూర్ణత లేని వ్యక్తులుగా ఉన్నారు. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వర్తించడానికి ఏ మానవ నాయకుడు కూడా నమ్మదగిన వాడు కాలేకపోయాడు. దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే చూపించవలసిన విధేయతను, యథార్థతను వారు వ్యతిరేకించి వారి సొంత మార్గంలో నడిచారు. మానవులందరూ పాపం చేసి పతనమైపోయి దేవునికి శత్రువైన మరియు మరణమునకు ప్రభువైన వ్యక్తితో, సాతానుతో కలిసిపోయారు. అయితే నూతన ఏదేన్లో సహరాజులుగా లేక తోడి వారసులుగా ఉంటూ తన యొక్క ఆశీర్వాదాలను పంచుకోవాలన్న దేవుని దర్శనము మానవులు లేకుండా జరగదు. దేవుని ప్రణాళికను మానవులు చివరకు నిలవబెట్టగలిగే వారుగా ఉండాలంటే ఒక క్రొత్త విధానము ఉండాలి. అదేమనగా పతనము ద్వారా వచ్చిన శాపమును, అనగా మానవ పతనము ద్వారా మానవుడు పొందిన శాపమును ఎత్తివేయబడాలి. దాని కొరకు కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ సమస్యకు ఒక పరిష్కారము కావాలి. అదే పరిష్కారం మరియు సమస్య. మానవులకు, మానవుల జ్ఞానముకు మించిన మానవుడు శోధనను ఎదిరించగలిగిన వాడు. ఎప్పుడూ విధేయత చూపించగలిగే వ్యక్తి రాజుగా ఉండుటకు అర్హుడైన వ్యక్తి. తన సొంత శక్తి ద్వారా మరణించి తిరిగి లేచి మరణము అనే శాపాన్ని మార్చగలిగిన వాడు దేవునికి అవసరం. ఇవన్నీ జరగాలి అంటే ఒకే ఒక మార్గము ఉన్నది. అదేమిటంటే దేవుడే స్వయముగా మానవుడిగా మారాలి. ఏదేను తిరిగి ప్రారంభించడానికి మానవులందరి కొరకు దేవుడు తన సొంత ప్రణాళికను నెరవేర్చుటకు దేవుడు మానవుడిగా మారాలి. అది పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే మానవులు క్షమింపబడి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతారు. మరియు ఏదేను ఒక వాస్తవికమైన ప్రపంచముగా ఉంటుంది అని మొదటి యోహాను పత్రిక 3:1-3 రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. దేవుడే మానవుడిగా ఇక్కడికి వచ్చి మరణించి మరలా తిరిగి లేచి దేవుని యొక్క వాస్తవికమైన దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తాడు అన్న ప్రణాళిక అందరికీ తెలిసిపోతే అంధకార శక్తులు దాని కొరకు పడి ఉండేవి కావు. ఇది కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ప్రశస్తమైన రీతిలో చెప్తాడు. అదేమనగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2:7-8 ఇలాగూ రాయబడి ఉన్నది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచు ఉన్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని రాయబడి ఉంది. ఎవరిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? అధికారులు అన్న పదము పొంతి పిలాతు మరి యూదుల నాయకుల వంటి మానవ అధికారులను సూచిస్తూ ఉంది. అయితే పౌలు దైవికమైన వాటిని దురాత్మ శక్తులను దృష్టిలో ఉంచుకొని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2:2 దేవుని యొక్క శత్రువులు మానవులు మరియు దైవికమైన వారు చీకటిలో బంధింపబడి ఉన్నారు. దైవ మానవుని యొక్క మరణ పునరుద్ధానముల మీద ప్రతిదీ ఆధారపడి ఉన్నది. కానీ ఈ విషయాన్ని రహస్యముగా ఎలా ఉంచుతారు? నిగూఢమైన అభిషిక్తుడు. ఏదైనా యొక్క పునఃప్రారంభము ఎవరి మీదైతే ఆధారపడి ఉందో ఆ దైవ మానవుడు అభిషిక్తుడు నజరేయుడైన యేసు. కానీ అభిషిక్తుని యొక్క ప్రణాళిక రహస్యం అని చెప్పినప్పుడు అది మీకు ఆశ్చర్యకరంగా అనిపించిందా? పాత నిబంధన అంతా చదివి ఈ మొత్తం ప్రణాళిక అంతా మనం తెలుసుకోలేమా? మనం దాన్ని తెలుసుకోలేము. దీన్ని నమ్మినా నమ్మకపోయినా దేవుడే మానవుడిగా వస్తాడు. అభిషిక్తుడిగా ఉండి మానవాళి పాపముల నిమిత్తము ఆయన మరణించబోతూ ఉన్నాడు అన్న పదమును గూర్చి పాత నిబంధనలో ఒక వచనం కూడా లేదు. శ్రమ పొందుతున్న సేవకునిగా దీనికి పోలికగా ఉన్న యెషయా గ్రంథం 53:11 కూడా ఏ పదము లేదు. మెస్సీయా అనే పదము యెషయా గ్రంథంలో కానీ ఈ అధ్యాయంలో కానీ ఎక్కడ కనపడదు. సేవకుడు అన్న పదము ఇశ్రాయేలు దేశమును సూచిస్తుంది తప్ప ఒకే ఒక రక్షకుని గురించి మాత్రము కాదు. యెషయా గ్రంథం 41:8 44:1-2 21వ వచనంలో 45:4 48:20 49:3 మెస్సీయా అను పదమునకు అర్థము అభిషిక్తుడు అని. ఇది ఎప్పుడు దావీదుకు లేక దావీదు తర్వాత రాజుగా పరిపాలించిన అతని సంతతిలో ఎవరికో ఒకరికి వర్తిస్తూ ఉంది. వాస్తవానికి నేను చెప్పేదానికి ఆధారం ఏమిటంటే మరణించి తిరిగి లేచే దైవికమైన మెస్సీయాను గూర్చి పాత నిబంధనలో కనుగొనడం చాలా కష్టం. అది నూతన నిబంధనలో మాత్రమే కనబడుతుంది. తాను యెరూషలేమునకు వెళ్ళి అక్కడ మరణిస్తాడు అని యేసు ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి స్పందన ఎలా ఉందో ఆలోచించండి. ఆ ప్రకటన వారికి అజ్ఞాతమైనది మరియు వారిని బాధపరిచినది. మత్తయి సువార్త 17:22-23 మార్కు సువార్త 9:30-32 నిజమే దానిని మేము లేఖనాల్లో చదివాము అన్నట్టుగా వారు స్పందించలేదు. పేతురు అయితే యేసు అలా చెప్పినందుకు ఆయననే గద్దించాడు. మత్తయి సువార్త 16:21-23 దేవుని యొక్క ఈ నూతన ప్రణాళికను గురించి శిష్యులకు ఎటువంటి సూచన కానీ ఆలోచన కానీ లేదు. వారు కేవలము యేసుక్రీస్తును దావీదు కుమారునిగా దావీదు సింహాసనముకు తగిన వారసుడుగా పాత నిబంధన ప్రవక్తల వల్ల అద్భుతము చేసే ఒక వ్యక్తిగా మాత్రమే భావించారు. పునరుద్ధానం తర్వాత కూడా శిష్యులు శ్రమ పొందిన మెస్సీయాను గురించి అద్భుతముగా మనోనేత్రాలు తెరవబట్టు ద్వారా మాత్రమే చూడగలిగారు. మరణం నుండి తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమే ఇలాగు చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చిన రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. లూకాసు వార్త 44:44-45 దీన్ని మనం చదవవచ్చు. దేవుని యొక్క నూతన ప్రణాళిక తాను మరణించి మరణం నుండి తిరిగి లేచడం ద్వారా పతనం యొక్క శాపాన్ని మార్చివేయడం అనేది పాత నిబంధనలో ఎక్కడా కనపడదు. దానికి బదులుగా కొన్ని ఆధారాలు పాత నిబంధన అంతట్లో చాలా చోట్ల చెదిరిపోయి ఉన్నాయి. అంతా ఒకే స్థలంలో ప్రత్యక్షపరచబడలేదు. ఒక వ్యక్తి తనకు తెలిసిన దానిని గూర్చి ఎదురు చూస్తాడో ఆశిస్తాడో అప్పుడు మాత్రమే మెస్సీయాను గూర్చిన వివరణ స్పష్టముగా అర్థమవుతుంది. మెస్సీయాను గూర్చిన నిరీక్షణ కలిగిన వారు మాత్రమే ఈ మెస్సీయాను గూర్చిన వివరణ స్పష్టముగా తెలుసుకోగలరు. తెలివైన అదృశ్య ప్రపంచపు చెడ్డ వ్యక్తులకు కానీ ప్రవచనాత్మకముగా చెప్పబడిన దావీదు కుమారుడు వస్తాడు అని తెలుసు. మత్తయి సువార్త 8:28-29 లూకాసు వార్త 4:31-35 పాత నిబంధన నుండి ఈ విషయం మాత్రమే వారు గ్రహించగలిగారు. కానీ యేసు భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేచి పాపశాపాన్ని తీసివేస్తాడని దురాత్మ శక్తులను ఎంత మాత్రమో తెలియదు. పౌలు చెప్పిన రీతిగా సాతానుడు మరియు దురాత్మ శక్తులు అర్థం చేసుకున్నది ఏమంటే తాము ఎవరిని చంపాలనుకున్నారో వారిని గూర్చి యేసును అప్పగించడానికి యూదాను ప్రేరేపించినట్లుగా వారి విషయంలో ఎవరిని ప్రేరేపించలేదు. అపవాది మరియు వానితో కలుసుకున్న వారు చాలా కార్యాలు చేశారు. అయితే దేవుని ప్రణాళికను కలిగి ఉన్నట్టే వారు కూడా యేసును చంపాలనే ప్రణాళికను కలిగి ఉన్నారు. దాని కొరకు క్రమమైన చెడు సంఘటనలను వారు ప్రారంభించారు. చివరికి అవే వారి నాశనముకు కారణమయ్యాయి. వారిని వేరే మార్గం నడిపించడానికి దేవుడే రూపకల్పన చేశాడు. మెస్సీయాను గురించిన భాగములు మూలార్థంలో శిష్యుల కంటే ఎక్కువగా ఎక్కువైన స్పష్టతతో మెస్సీయాను గురించిన వివరణాత్మక భాగాలు మనం చూడగలం. దావీదు కుమారుడే దైవికమైన మెస్సీయాగా వచ్చి శాపమునంతటిని తొలగిస్తాడు అన్న వచనాలు లేకపోయినప్పటికీ దానికి సంబంధించిన అనుసంధాన వచనాలు మాత్రము పాత నిబంధన అంతటా ఉన్నాయి. ఈ ప్రణాళిక ఎలా వ్యక్తీకరించబడిందో ముందుగానే సూచన వారముగా అనుసంధాన వచనములు కనుగొని నమూనాలను వెంబడించడం ప్రారంభించాలి. ఉదాహరణకు, దేవుని కుమారుడు ఎవరు అన్న ప్రశ్నకు యేసు అన్నది పాత నిబంధనలో సమాధానం కాదు. ఆదాము దేవుని కుమారుడు, అతడే మొట్టమొదటి మానవుడు. ఇశ్రాయేలు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. నిర్గమాకాండము 4:23, హోషియా గ్రంథము 11:1 మనం చూడగలం. ఇశ్రాయేలీయుల రాజులు దేవుని కుమారులుగా కూడా పిలువబడ్డారు. కీర్తన గ్రంథము 2:7. నూతన నిబంధనలో యేసు కడపటి ఆదాముగా మరియు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. రోమాపత్రిక 1:4, 15:45, 2 Corinthians 1:19, Hebrews 4:4. రెండవదిగా, దేవుని సేవకుడు ఎవరు? మొట్టమొదటిగా దేవుని కుమారుడు ఎవరు? ఇప్పుడు రెండవదిగా దేవుని సేవకుడు ఎవరు అన్న ప్రశ్నను మనము అడగవచ్చు. ఆదాము దేవుని సేవించాడు అని ఆదికాండము 2:15 రాయబడింది. ఇశ్రాయేలు దేవుని యొక్క సేవకునిగా పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 41:8, అలాగే 44:1-2, 49:3, 49:3, దావీదు మరియు అతని వంశావళిలో ఉన్న ఇతర ఇశ్రాయేలు రాజులు దేవుని సేవకులుగా పిలువబడ్డారు. 2 Samuel 3:18, కీర్తన గ్రంథం 89:3, 3 Kings 3:7, 2 Chronicles 32:16 చూడవచ్చు. యేసుక్రీస్తు కూడా దేవుని సేవకుడే అని అపొస్తల కార్యములు 3:13, 4:30, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1-8 రాయబడి ఉంది. ఇక్కడ చెప్పబడిన దేవుని కుమారులు మరియు దేవుని సేవకులందరూ శ్రమ పొందారా అన్న ప్రశ్న మనము అడగాలి. వారి యొక్క ఉనికి భూమి మీద ఎక్కడో ఒకచోట ముగించబడిందా? ఆ ఉనికి మరలా తిరిగి ప్రారంభించబడిందా? నూతన ఏదేనలో వారికి భవిష్యత్తు ఉందా? వీటన్నిటికీ సమాధానాలు అవును అని. ఆదాము, ఇశ్రాయేలు మరియు దావీదు వంశంలో ఉన్న రాజులందరూ దేవుని సన్నిధి నుండి వెలువేయబడిన వారిగా ఉన్నారు. అనగా భూమి మీద తాను ఎక్కడైతే నివసించాడో ఆ స్థలము నుండి ఏదేను మరియు వాగ్దాన భూమి అయినప్పటికీ నూతన ఏదేనులో దేవునితో తిరిగి లేచిన యేసుతో కలిసి నివసించుటకు వారు విమోచింపబడతారు మరియు విమోచింపబడిన వారుగా కూడా ఉంటారు. ఇక్కడ అంశం ఏమిటి? ఈ వ్యక్తులందరూ ఏదో ఒక మార్గంలో యేసును చూపిస్తూ ఉన్నారు. ఆ నమూనాలన్నిటినీ ఆయన పరిపూర్ణం చేశాడు. ఆయన అసాధారణమైన దృశ్యమై ఉండి విభజింపబడిన భాగములన్నీ ఒకే స్థలంలోనికి కూర్చబడిన దృశ్య రూపం వలె మార్చబడ్డాడు. ప్రతిదీ కూడా చూచుటకు సాధారణంగా ఉంది, అయినప్పటికీ అర్థం లేకుండా గుర్తించలేము. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి? ఎందుకు ఈ విషయాలు? తెలివైన దుర్మార్గులు అనగా సాతాను, దురాత్మలు, దేశములను పరిపాలించే తక్కువ స్థాయి కలిగిన దైవములు వారికి ఏమీ తెలియదు. వారికి దేవుని యొక్క మనస్సు లేదు. కనీసం దానిలోకి వారు ప్రవేశించలేరు. వారు అదృశ్య ప్రపంచంలోని వారు కాబట్టి వారికి అంతా తెలుసు అని మనం భావిస్తూ ఉంటాం. అది వాస్తవము కాదు. సర్వజ్ఞుడైన వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు మాత్రమే. మన పక్షముగా ఉండేలా ఆయన కార్యములు జరిగిస్తాడు. పతనమైపోయిన స్థితిని బట్టి సాతానుడు మానవులందరిపైన న్యాయపరిధిని కలిగి ఉన్నాడు. నేను చెప్పేదానికి అర్థమేమిటి? ఒకసారి ఆలోచిస్తే, ఆదాము యొక్క పాపమును బట్టి మరణము అందరికీ సంప్రాప్తమైంది అని రోమాపత్రిక 5:12 చూడగలం. సర్పము శపింపబడి మరణ సామ్రాజ్యం పరిపాలించుటకు అంధకారంలోనికి పడద్రోయబడ్డాడు, లేక నరకం అని మనం పిలుస్తున్న దానిలోనికి పడదోయబడ్డాడు. ఈ పతనాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మరణించడానికి నిర్దేశింపబడి ఎక్కడైతే అపవాది పరిపాలిస్తూ ఉన్నాడో ఆ మృతుల రాజ్యంలోనికి వెళుతూ ఉన్నారు. ఈ విషయాలను యేసు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు సిలువ మీద మరణించి మరణం నుండి తిరిగి లేచి దేవుని ప్రణాళికైన రక్షణ నెరవేర్చుట ద్వారా ఇవన్నీ మార్చబడ్డాయి. ఏదేనూ తిరిగి ప్రారంభించుటకు మొట్టమొదట అడుగు మరణం అనే శాపాన్ని తొలగించుటకు మానవాళికి ఒక మార్గాన్ని దయచేయటమే కాకుండా విశ్వసించిన వారందరూ దేవుని యొక్క కుటుంబం మరియు రాజ్య సభ్యులుగా చేయబడతారు. మరియు మరణము యొక్క ప్రభువుకు మరణం అనే శాపానికి ఇక ఎంత మాత్రమూ బానిసలుగా ఉండరు. ఇందుచేతనే యేసు దేవుని రాజ్యమును ఉజ్జీవింపచేసే తన పరిచర్య ప్రారంభంలో లూకాసు వార్త 10:1-9 ఇలాగ చెప్తాడు. సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచి తినని లూకాసు వార్త 10:18 తన యొక్క మరణ పునరుద్ధానములు పాపు యొక్క పాపశాపమును రుణమును తీర్చగలవని తద్వారా సాతానుకు మన ఆత్మల మీద ఎంత మాత్రం అధికారం ఉండదని ప్రభువుకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క రాజ్య ప్రారంభము మృతులకు ప్రభువుగా ఉన్నవానికి ముగింపు. మనం ఎవరమో మన యొక్క గుర్తింపు ఎక్కడి నుండి వచ్చిందో ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులు సంఘముగా ఉన్న సమూహం, క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడిన వారు, మరియు క్రీస్తు శరీరము తిరిగి లేపబడింది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా తిరిగి లేపబడతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-23 మృతుల్లో నుండి లేచిన వారిలో ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. మనం పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22-24 యోహాను చెప్పిన రీతిగా తను ఎందరూ అంగీకరించితురో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన యోహాను సువార్త 1:12 రాయబడి ఉన్నది. దేవుని పిల్లల మీద సాతానుకు అధికారం లేదు, ఎందుకంటే వారు మరణం నుండి తిరిగి లేపబడ్డారు. మృతుల రాజ్యంలో నివసించుటకు ఇక కారణాలు చూడని అవసరం లేదు. దేవుడు తన హస్తాన్ని ఎవరికి బయలుపరచడు. వారు మానవులైనా లేక దైవికమైన వారైనా, నమ్మకమైన వారైనా లేక వ్యతిరేకులైనా, దేవుని యొక్క ఉద్దేశాలను మెస్సీయ ఎలా నెరవేరుస్తాడు అనేది రహస్యంగా ఉండాలి. కానీ మెస్సీయ ప్రత్యక్షమవడు వరకు కానీ మెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు వారు తెలుసుకుంటకు దేవుడు స్పష్టమైన పదాలను ఇచ్చాడు. ఆయన మానవ దేహంలో ఉన్న దేవునిగా ఉండబోతూ ఉన్నాడు, మరియు ఏదేని యొక్క రాజ్య పునఃప్రారంభము ముగింపు దశకు తేబడుతూ ఉంది. ఈ విషయాలను మనం తర్వాత వచ్చే 2 అధ్యాయాల్లో చూస్తాం. ప్రజల హృదయంలో విశ్వాసమును కలిగించటానికి మరియు అంధకార శక్తులను లయపరచుటకు ఈ సమాచారము సరిపోతూ ఉంది.